అనన్యాశ్చింతయంతో మాం ఏజనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ. నీపాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపారభూతదయయును తపసమందార నాకు దయచేయగది. మా ఇంటికి విచ్చేయుము నీయంఘ్రి సరోజరేణు నికరము శోకన్. మా ఇల్లు పవిత్రంబగు శ్రీయుత నీ భటుని బ్రోవందగు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమద్ భాగవతము పంచమ స్కంధము మనుసంతతిలో ప్రియవత్నై వంశమందు జన్మించినటువంటి భరతుడు భరతవర్షానికి మానవులు ఏ విధంగా జీవించవచ్చు ఈ భూమి మీద, ఎలా జీవిస్తే వారి జీవితం సార్థకమవుతుంది, పరిపూర్ణత లభిస్తుంది అనేటువంటి అంశాలని బోధించి మానవ జీవితానికి పరిష్కారము కర్తవ్యాచరణ అని చెప్పి తెలియపరచడం, ఆ కర్తవ్యాన్ని కూడా కాలాన్ని అనుసరించి దేశాన్ని గమనించి వాటితో ముడి వేసుకుని నిర్వర్తించుకుంటే పరిపూర్ణమవుతుందని తాను నిర్వర్తించి చూపించినటువంటి ఒక చక్రవర్తి. ఆ విధంగా కాలాన్ని దేశాన్ని అవగాహన చేసుకుంటూ కర్మాచరణ చేసుకునేటువంటి మానవులు ఈ భూమి మీద ఎక్కడ ఉంటే వారందరూ భరతవర్షానికి సంబంధించినటువంటి వారు. అది మొదట్లో ఈ హిమాలయములకు దిగువ భాగంలో ప్రారంభింపబడ్డది కాబట్టి మనకు అప్పటి నుంచి ఈ భూభాగం అంతా భరతవర్షం అని పిలువబడుతుంది. భరతవర్షం అంటే భా అంటే వెలుగు, భరతుడు అంటే వెలుగు ఎందు రతి కలిగిన వాళ్ళు. అంటే పదార్థము 8 దశలలో 8 రకాల వెలుగులు కలిగి ఉంటుంది. మూలమైన వెలుగుని అమ్మవారు అంటూ ఉంటాం. 9 ఆవరణలో 8 దశలు ఉన్నాయి. వాటికి తదనుగుణంగా వెలుగు యొక్క కాంతి 8 గోచరిస్తూ ఉంటుంది. అష్ట ప్రకృతులుగా, అష్టలక్ష్ములుగా, అంచేత ఈ ప్రకృతిని అవగాహన చేసుకుంటూ దానికి ఆధారమైనటువంటి తత్వాన్ని పరిపూర్ణంగా అన్ని ఆవరణలందు అనుభూతి చెందడం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి అనుభూతి. అలా పొందవాలంటే కాలం యొక్క అవగాహన ఉండాలి. తర్వాత ఏ కాలం ఉంది నిర్వర్తించడం అనేది కాకుండా ఎక్కడ నిర్వర్తించాలి అనేది. ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో ఏ పని ఎక్కడ చేయాలనేటువంటిది ఒక విధానం ఏర్పరచుకుని తదనుగుణంగా జీవిస్తే దాంట్లోంచి వచ్చే అనుభూతి వేరు, అన్ని చోట్ల అన్ని పనులు చేస్తుంటే దాని నుంచి వచ్చే అనుభూతి వేరు. అంటే మనం పడక గదిలో భోజనాలు చేస్తూ భోజనం గదిలో కబుర్లు చెప్పుకుంటూ వంట వరండాలో చేసుకుంటున్నాం అనుకోండి, అది జీవితమే, కానీ దానిలో అనుభూతి పరిపూర్ణంగా ఉండదు. అందుకని కాలము తెలియాలి, దేశము తెలియాలి, ఏం చేయాలి తెలియాలి. ఏం చేయాలి తెలిసి చేయటమే తప్ప ఏం కావాలని తెలిసి చేయటం కాదు. అది ఒకటే తేడా భరత వర్షానికి మిగతా వర్షాలకి. మనం ఏం చేయాలి అనేది ముఖ్యం, మనకేం కావాలి అనేటువంటిది అది పశుపాయమైనటువంటి భావం. పశువులు వాటికి ఏం కావాలో వాటి కోసం తిరుగుతూ ఉంటాయి. సో మనిషి కూడా వాళ్ళకి కావాల్సిన వాటి కోసం తిరుగుతూ ఉంటే వాడు పశుపాయడే తిరుగుతూ ఉంటాడు. అందుకని పెద్దలందరూ మనకేం చెప్పారంటే నువ్వేం చేయాలో అది నువ్వు చేస్తుంటే నీకేది అవసరం అది నీ వద్దకు వస్తూ ఉంటుంది. ప్రకృతిలో అంటే ఒక అమరిక ఉన్నది, నువ్వు చేయవలసిన నువ్వు చేయకుండా నీకు కావాల్సిన వాటి చుట్టూ నువ్వు తిరుగుతుంటే ఎండమావులు లాగా మిమ్మల్ని మభ్యపడతాయి తప్ప వలసినటువంటి అనుభూతిని ఇవ్వదు అని చెప్పి చెప్తూ ఉంటా. అందుచేత మొట్టమొదటి మానవ జాతులకి దైవమే ప్రజాపతులుగాను మనవులుగాను దిగివచ్చి అనేక అనేక విధములుగా బోధనలు అందించారు. అందులో ఇప్పుడు భరతుడి కథ మనం చదువుకుంటూ ఉన్నాం. భరతుడు ఇంద్రియముల వరకు కూడా ఆనందాన్ని అందుకునే విధానాన్ని ఇచ్చి ప్రజలకు నేర్పి చంద్రాన్ని తాను బాణప్రస్థానికి వెళ్ళి అడవులలో ఋషులతో కలిసి ధ్యానం చేసుకుంటూ ఉంటే కర్మవశాత్తు కాలము కర్మముని వశాత్తు ఒక జింక కింద మోసపట్టం, తదనుగుణంగా ఆ జింక భావం మనసులో ఉండిపోవటం వల్ల జింకగా జన్మించాడని చెప్పడంలో మనకు చెప్పే సందేశం ఇచ్చే సందేశం ఏంటంటే మానవుడు జీవితాన్ని పరిపూర్ణంగా జీవించినప్పుడు ఇక తనకంటూ ఏమీ పొందవలసినది అనేది ఏమీ లేనప్పుడు చూడవలసినది పరిపూర్ణత వైపు. పరిపూర్ణత అంటే అది దైవమునకు మరొక పేరు. అందుకని అలాంటి పరిపూర్ణత కోసం వానప్రస్థం అనేటువంటి ఒక ఆశ్రమం మనకి ఏర్పాటు చేశారు. అంటే ఈ జీవితానికి నేను ఇక చేరవలసింది శ్రీకైవల్య పదంబు అనేటువంటి భావం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదని అన్నాడు. భాగవతం ఎప్పుడు చదువుకోవాలంటే కేవలం అమ్మవారు ఎవరితో కూడి ఉంటుందో ఆ పదాన్ని చేరుకోవాలని. మొదటి ఆవరణ తత్వానికి లేక దైవానికి అమ్మవారే. అక్కడి నుంచి 8 ఆవరణలు ఉంటాయి. అమ్మవారు ఎప్పుడు అయ్యవారితో కూడే ఉంటుంది. సృష్టితోనా అయ్యవారితో కూడే ఉంటుంది, సృష్టికి అతీతంగాను ఆయనతోనే కూడి ఉంటుంది. శ్రీ అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి అన్నేను అని చెప్తా. కేవలము తానుగానే ఉండేటువంటి స్థితి ఉండి ఇతరం ఇంకేమీ లేని స్థితిలో ఉండేటువంటిది అమ్మ. ఆయన ఆమె ఎందు ఉండేటువంటిది అయ్యా. అలాంటి పరిపూర్ణ స్థితికి చేరుకోవటం కోసం భాగవతం. అలాంటి స్థితిలోకి వెళ్ళటానికి మనం కొన్ని జన్మ పరంపరలు సాగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని జన్మల్లో కొన్ని కొన్ని పరిపూర్ణం అవుతూ ఉంటాయి. ఇంకప్పుడు వాటి జోలికి పోవు. ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి. వాటిని మళ్ళీ పరిపూర్ణం చేసుకోవడం కోసం మళ్ళీ వస్తూ ఉంటాం. ఇలాగ సాగుతుండగా చాలా పరిణతి చెందిన తర్వాత చిట్ట చివరికి ఇంకా మనం తిరిగి వెళ్ళొచ్చు అనేటువంటి భావన కలదు. కొన్ని లక్షల సంవత్సరాలకి, అదేదో 2-3 ఏళ్ళు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలకి అలాంటి భావన కలగటం ఒక అదృష్టం. మనం కూడా ఏదైనా రమ్యమైన ప్రదేశానికి వెళ్ళినా కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా తిరిగి వెళ్ళొచ్చు అనే భావనలో పడతాం కదా. మనమంతా కూడా సూర్యుని ద్వారా వచ్చిన వాళ్ళం, సూర్యుడి నుంచి కూడా కాదు. అంటే ఇంకా అంతకుముందు నుంచి కూడా సవిత్ర మండలము, ఆదిత్య మండలము, అదితి అనే తత్వం నుంచి ఆదిత్య మండలం, అక్కడి నుంచి సవిత్ర మండలం, అక్కడి నుంచి సూర్యమండలం, అక్కడి నుంచి భూమండలం, ఇలా వచ్చాం. అందుకని మనం ఎక్కడికి వచ్చామో అక్కడ వెళ్దాం అనేటువంటిది సహజంగా జీవుడికి పరిణామంలో భాగంగా అనిపిస్తుంది. అలా అనిపించిన వాళ్ళకి ఇలాంటి కథలు ఎందు రుచి ఉంటుంది. అలా అనిపించిన వాళ్ళకి ఇవన్నీ ఏదో చెప్పుకుంటూ ఉంటారంటే ఉంటుంది. ఎవరెవరు వారి వారికి ఉండేటువంటి రుచిని బట్టి జీవితంలో ఆయా వస్తువులు, ఆయా సన్నివేశాలు, ఆయా విషయంలో ఆసక్తి ఇలాగ కలుగుతూ ఉంటాయి. ఈ భరతుడు సహజంగా జ్ఞాని, మహారాజు, ప్రపంచాన్ని బాగా పరిపాలించినటువంటి వాడు, అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు, అందరికీ అన్ని నేర్పినటువంటి వాడు. జింక యందు జాలి చేత క్రమంగా దాని యందు మోహం కలిగి దాంతో కూడి ఉండటం వల్ల, ఆ జింకను కూర్చిన భావం మనసులో ఉండటం వల్ల జింకగా పుట్టాడు అని చెప్పారు భాగవతం. అంటే ఏంటంటే ఎంతవారైనా వారికి ప్రధానమైన భావం మనసులో ఏది ఎక్కువగా ఉంటే ఆ భావానికి అనుగుణమైనటువంటి జీవనం మళ్ళీ పై జన్మకు వస్తుంది అనేటువంటి ఒక ధర్మం, ఒక శాశ్వత ధర్మాన్ని ఇక్కడ భాగవతం ప్రతిపాదిస్తుంది. భగవద్గీతలో 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆ మాట చెప్తాడు, నువ్వు ఏ భావంతో దేహం వదులుతావో ఆ భావంతోనే మళ్ళీ జన్మిస్తావు అని. ప్రధానంగా ఏ భావంతో మనం నిద్రలోకి వెళ్తాం ఈరోజు, రేపు ఉదయం లేవగానే ఆ భావమే మొట్టమొదటి మనకి గుర్తుకొస్తుంది అని చేత ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతినిత్యం నిద్రలోకి వెళ్ళేప్పుడు నేను దైవంలోకి ప్రవేశించను గాక అని భావన చేసుకుని దైవారాధన చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళచ్చు. అప్పుడు ఉదయమే మనకి మొట్టమొదటిగా గుర్తు వచ్చేది దైవం గుర్తు. అలా జరుగుతుంది. మనం చిట్ట చివరికి ఏ సన్నివేశాన్ని మనసులో పెట్టుకుని నిద్రలోకి వెళ్ళాము, ఆ సన్నివేశం మళ్ళీ మర్నాడు ఉదయం మనకి గుర్తుకు వస్తుంది. అందుకని ప్రతినిత్యం దైవభావన అనేటువంటిది చివరి భావనగా ఉండాలంటే అదొక సాధన. వెళ్ళిపోయే ముందు ఏ భావన వస్తే ఆ భావన అనుగుణమైనటువంటి జీవనం కలుగుతుంది అని చెప్పడానికి ఈ కథ ఇచ్చారు. వెళ్ళిపోయేప్పుడు మనకి దైవ భావన కలుగుతుందో లేదో అని ప్రతి రాత్రి పడుకునే ముందు చేసుకోమంటారు. ప్రతి రాత్రి పడుకోవడానికి చేసుకోవడానికి అభ్యాసం అవుతుందో లేదో అనేటువంటి సందేహం చేత నిత్యం చేసుకోమని చెప్తూ ఉంటారు. అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన కొన్ని ధర్మాలు. మనం ఏ విధంగా ఈరోజు జీవితాన్ని కంక్లూడ్ చేస్తాము, పరిసమాప్తి చేస్తాము, తదనుగుణంగానే రేపు ఉదయం మనకి మళ్ళీ ప్రారంభమవుతుంది. చిరాగ్గా పడుకున్నాం అనుకోండి, పొద్దున్నే మళ్ళీ చిరాగ్గానే లేస్తాం. ప్రశాంతంగా పడుకున్నాం అనుకోండి, ప్రశాంతంగానే నిద్ర లేస్తాం. చక్కని భావనతో పడుకున్నాం అనుకోండి, చక్కని భావనతో మళ్ళీ నిద్ర లేవటం ఉంటుంది. తేలికైన భావనలతో పడుకున్నాం అనుకోండి, తేలిగ్గా నిద్ర లేస్తాం, అయితే బరివెక్కిపోతుంది పొద్దునే. అని చేత హౌ వీ క్లోజ్ ది డే డిసైడ్స్ హౌ ది డే ఓపెన్స్ ది నెక్స్ట్ డే. రేపు ఎలా ఉంటుందనే దానికి ఇవాళ వేసుకుని మన విత్తనాలే, ఈ రాత్రి మనం వేసే విత్తనాలే మనసులో రేపు పొద్దునకి మొలకలుగా వస్తాయి. అందుకని దైవ ఆరాధన, ప్రార్థన, స్మరణ, ధ్యాస ఇవన్నీ రాత్రి పడుకునేప్పుడు బాగా చేసుకుంటే ఉదయానికి నీ మనసు తదనుగుణంగా చక్కగా ఉన్నతమైన భావాలను అందుకోవడానికి సంసిద్ధత కలిగి ఉంటుంది. అలా కాకపోతే ఇంకో విధంగా ఉంటుంది. అంచేత జింకగా పుట్టిన భరతుడికి అతనికి ఇదివరకు చేసుకున్నటువంటి దివ్యకర్మ పుణ్యకర్మ విశేషం చేత ఆ జ్ఞానం వలన తను జింక కాదు, నువ్వు కొంచెం పక్క కూర్చోనని అది నువ్వు తను జింక కాదు జింక రూపంలో ఉన్నానని తెలుసు. కిందసారి అది చెప్పుకున్నాం, జింక కాదు జింక రూపంలో ఉన్నామని తెలిస్తే కొంచెం బాధగా ఉంటుంది కదా. అలాగే మనం మానవ రూపంలో ఉన్నాము, మానవులం కాదు నిజానికి. ఎందుకంటే దైవమే మానవ రూపం ధరించింది, దైవమే తన నుంచి ఏర్పడినటువంటి త్రిగుణముల ద్వారా ఈ జీవులుగా ఏర్పడింది, ఎన్నెన్నో రూపాలుగా ఏర్పడింది. సో నేను మానవుణ్ణి అని అనుకోడు జ్ఞాని, నేను నేనైనా నేను అనుకుంటాడు, అదే నేను అనుకుంటాడు, సోహం అనుకుంటాడు, బ్రహ్మాహమస్మి అనుకుంటాడు, సోహమస్మి అనుకుంటాడు, లేదు మాస్ గారి పుస్తకాలు చెప్పినట్టుగా నేను నేనైనా నేను అంటే అయాం దట్ అయాం అని అన్నమాట. ఇలా అనుకుంటాడు తప్ప నా పేరు నా ఊరు నా రూపం అవన్నీ వాడు తనదనుకోడు, ఇవన్నీ ఏర్పడిన అనుకుంటూ ఉంటాడు. అంచేత తాను జింకగా ఉండి తనకు అంతకుముందు స్మృతి ఉంటని చేత అది అర్థం చేసుకుంటాడు తను జింక మీద మోదుపడటం వల్ల ఇలా అయిపోయాడని. జింకలతో తిరగలేడు, మనుషులతో తిరగలేడు, అందుకని ఒంటరి జీవితాన్ని అలా గడిపేస్తాడు. ఆ శిలయ్య దగ్గర ఈ శిలయ్య దగ్గర పచ్చికి బళ్ళలో మేస్తూ ఆ జీవితాన్ని పరిసమాప్తి చేసుకుంటాడు. తనకి ఆ స్మృతి ఉండటం చేత తదనుగుణమైన జ్ఞానం ఉండటం చేత ఆ తర్వాత అయినా జింక దేహం విడిచి ఆంగిరసులైన బ్రాహ్మణునకు పుత్రుడై పుట్టాను అన్నారు. తర్వాత జన్మలో ఓ మంచి సంస్కారవంతమైన కుటుంబంలో జనడం కలిగింది. అది కూడా ముఖ్యం, ఎందుకంటే మనం ఎక్కడ పుట్టామనే చోటు నుంచి అది మనకి వేదిక అవుతుంది, ప్లాట్ఫామ్. అక్కడి నుంచి ఇంకా దిగజారటం అనే ఉంటుంది, అక్కడి నుంచి ఇంకా పెంచుకోవటం అనే ఉంటుంది. అందుకని మంచి సంస్కారంతోన వేదిక లభించి ఏమవుతుందంటే పాత్ర విషయాలన్నీ గబగబగబగబ ఆ ఇంట్లో చేస్తున్న కార్యక్రమాల్లోంచి వీళ్ళకే స్మృతిలో గుర్తుకొచ్చేసి ఇవన్నీ మనకి గుర్తు చేసినట్టు ఉంటుంది తప్ప నేర్చుకున్నట్టుగా ఉండదు. మొట్టమొదటిసారిగా నేర్చుకునేప్పుడు ఏమో నేర్చుకున్నట్టుగా ఉంటుంది, నేర్చుకున్న తర్వాత కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత మరపొచ్చిందనుకోండి మళ్ళీ ఎవరైనా చెప్తుంటే ఏం జరుగుతుందంటే అవును మనకి ఇదివరకు తెలిసిన విషయాలే కదా ఏదండి. ఇట్లా రెండు రకాలుగా జ్ఞానం మన దగ్గరికి వస్తూ ఉంటుంది. మన దగ్గరికంటే ఇదివరకు కొంత జ్ఞానం పొంది ఇప్పుడు మళ్ళీ జ్ఞానం జోలికి మనం వెళ్తున్నప్పుడు కొంత అది మనకు తెలిసిన విషయాలే తెలిసినట్టుగా ఉంటాయి, కొంత కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఆచరణలో దిగిన కొద్దీ మనలో ఉండేటువంటి చైతన్యం శుద్ధి అయి దానిలో ఉండేటువంటి మరణాలన్నీ తొలగిపోయి వికాసం కలుగుతూ ఒక అనంతమైన జ్ఞానంలోకి మనం ప్రవేశించేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని ఈ భరతుడికి ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం చేత ఈ అంగిరసుడైన బ్రాహ్మణుడు పవిత్రుడు, నిర్మలుడు, మహనీయుడు, శమధమాది గుణములు కలిగి వేదము చదివి ఇతరుల చే చదివించుతూ ఉండను. నాన్నగారు సద్గుణ సంపన్నుడు, నీతి పారంగతుడు, అతనికి పుత్రుడై పుట్టి సంగదోషము లేక అంతర్యామి నారాయణ గురించి వినుసు ధ్యానము చేసు విఘ్నభయము మనసును స్వరణయిక నిలచియుండను. ఇవన్నీ వింటున్నాడు కానీ భరతుడికి దీనికన్నటికి మూలమైన విషయాన్ని తెలుసు. మళ్ళీ ఇందులో ఇరుక్కుపోకుండా ఇప్పుడు వేదాధ్యయనం ఉంది, వేదాధ్యయనం చేసే వాళ్ళందరికీ వేదము తెలియదు దైవము తెలియదు, అదొక వాళ్ళకదొక వృత్తి చూసిపోతూ ఉంటారు. చాలామంది చాలా కార్యక్రమాలు చేస్తారు కానీ అందులో ఉండేటువంటి మూలము సారం ఏదైతే ఉంటుందో అంతర్యామిత్వం ఏది ఉంటుందో అది తెలియదు, తెలియక చేస్తుంటారు. దేవతలు కూడా అలాగే చేస్తుంటారు చాలామంది. అందుకనే పదో అధ్యాయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ దేవతలందరికీ నేను తెలియను, కొంతమందికే తెలుసు నేను అని. మానవుల మాట చెప్పేది ఏమందంట, అంచేతంటే యాంత్రికంగా చేసుకుపోవటం తెలుస్తుంటుంది తప్ప చాలామందికి అందులో ఉండేటువంటి అంతర్యామైనటువంటి దైవాన్ని తెలుసుకోవటం అనేటువంటిది అది కేవలం తపస్సు చేత తెలియవలసినటువంటి విషయమే. భరత అందుకని వాళ్ళ నాన్నతో వీటన్నిటిలో పాల్గొంటున్నా, అతనికి పుత్రే పుట్టి సంగదోషము లేక అంతర్యామి నారాయణ గూర్చి వినుచు. ఏం చెప్తున్నా ఇదంతా, అదే ఇదిగా ఉందని అంట. మనం పూజ చేస్తాం, అభిషేకం చేస్తాం, హోమం చేస్తాం, యోగస్తోత్రాలు చేస్తాం, అన్నీ ఒకటే ఒకటే రకరకాలుగా చేస్తుంటాం. ఎన్నో దేవతల పేర్లు పెట్టి ధ్యానం చేస్తాం, అంత ఒకటే ఎన్ని రకాలుగా ఉందని తెలిసి ఉండాలి. అది లేకుండా చేస్తే దేనికి అది వేరు అనిపిస్తుంది. అందుకని ఇదేందా అది చేయించి, అదేందా అది చేయించి, ఇంకోటి చేయించి, మరొకటి చేయించి, 3 గంటలుగా 4 గంటలుగా అన్నం పెట్టేట అంటే వాడేం తెలియని వాడనే అర్థం. ఎందుకంటే వచ్చిన వాళ్ళే నారాయణ స్వరూపాలు. వాళ్ళకి ఆకలి తప్పులు చూడకుండా నీ కార్యక్రమాలు అలా పెంచుకుంటూ పోతూ ఆ బ్రాహ్మణ చేయించుకుంటూ వెళ్ళిపోతుంటే మన వాంగ్మయంలో ఉన్నవని చదవాలంటే నెలల తరబడినా చదివినా చాలు. క్లుప్తంగా లోపల ఉండే తత్వంతో అనుసంధానం చెందడానికి చేసే ప్రయత్నమే తప్ప కేవలం ఇట్లా మనం కార్యక్రమాలు పెంచుకుంటూ అసలు విషయాన్ని అందుకోకపోతే అది నిష్ఫలం అయిపోతుంటుంది. అందుకని తండ్రి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా అన్నిట్లోనూ నారాయణ దర్శనమే చేస్తూ ఉండిపోయాడు ఆయన. అది భాగవతంలో ప్రధానమైనటువంటి సాధనా మార్గం. ఇప్పుడు ఇన్ని సన్నివేశాలు మన జీవితంలో జరుగుతున్నాయి కదా, అవన్నీ ఒక వెండితెర మీద జరుగుతున్నాయని చూసేవాడు భగవద్భక్తుడు. వెండితెర మీద సంతోషకరమైనవి కనిపిస్తూ ఉంటాయి, దుఃఖం కలిగించేవి కనిపిస్తూ ఉంటాయి, భయం కలిగించేవి కనిపిస్తూ ఉంటాయి. వెండితెరకేముంటుంది కదా. అలాగే మన చైతన్యానికి ఏమి అంటని ఒక స్థితి వస్తే వాడు నారాయణుడితో కూడి ఉన్నట్టు. అంచేత కాసేపు మనకు అవి ఇవి సోకినా ఎంత త్వరగా అందులోంచి బయటకు వచ్చామనేది సాధనలో ఉండేటువంటి ఫలం, సిద్ధి. కష్టం అనేది మనిషికి వస్తూ ఉంటుంది. కష్టం రాకుండా ఎవరు ఉండరు. కష్టం వచ్చినప్పుడు దుఃఖం రాకపోతే వాడు మనిషే కాదు. వచ్చిన దుఃఖం నుంచి ఎంత తొందరగా బయటకు వచ్చి కర్తవ్యంలోకి వచ్చాడు అనేది లెక్క. మనకి మహాత్మ జీవితాల్లో కూడా చాలా కష్టాలు వచ్చినాయి. కష్టంలో నుంచి త్వరగా బయటకు వచ్చి కర్మాచరణలో దిగిపోవడం అనేటువంటిది మార్గం. కష్టంలోనే కుంగిపోయి నశించిపోవడం అనేటువంటిది మరొక పద్ధతి. అదిలా ఉండగా ఇక్కడ జరిగేవన్నీ దైవ కార్యక్రమాలే. భరతుడికి ఇన్ని కార్యక్రమాల్లో కూడా భరతుడు ఒకటే దర్శనం చేస్తున్నాడు తప్ప ఇన్నిగా చూడలేదు. అలా ఉండాలి మనం కూడా. అంటే జరు పొద్దున్నది సాయంత్రం వరకు మనం చూస్తున్నదంతా దైవమే అని గుర్తుండాలి. మనం వింటున్నదంతా కూడా దైవమే అని గుర్తుండాలి. అలా గుర్తు ఉంటే భాగవతం ఫలిస్తుంది. నన్ను చూస్తూ, నన్ను వింటూ, నన్ను సేవిస్తూ ఉండండి. అదే భాగవతం చెప్తా 2వ అధ్యాయంలో. నన్ను చూస్తూ ఉండండి, ఈ కనపడేదంతా నా నుంచి ఏర్పడిన ప్రకృతి నన్ను మూలంగా పెట్టుకుని ఇన్ని రకాలుగా పరివర్తన చేసింది. అందుకని ఈ మార్పులో మారింది చూస్తుండండి, ఈ మారింది కూడా అదిగానే చూడండి, అదే వింటూ ఉండండి. అప్పుడు మీకేం జరుగుతుందంటే దీనికి మూలమైనంతా మనకి అందుబాటులో ఉండటం చేత సన్నివేశాలు సినిమాలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి. వెండితెర మీద సన్నివేశం అనేది నిలిచి ఉండదు కదా. ఎవరో ఎవరన్నా కత్తితో పొడిచారనుకోండి, రక్తం కూడా అంటుంది వెండితెరకి. అంతవరకు వెళ్ళిపోతుంది. భయంకరమైన దృశ్యాలు ఉంటాయి, ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యాలు ఉంటాయి. అన్నిటినీ ఆ అంతర్యామిలో చూడటం అనేటువంటిది అది పరమ భాగవత తత్వం. ఇక్కడ ఈయన ఆ స్థితిలో ఉన్నటువంటి వాడే జింక అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణుడు అయ్యాడు. అయినప్పటికీ ఇన్నేళ్ళు ఇన్ని జన్మల సాధన ఆయన వెంట వచ్చింది. అందుకని అలా ఉండటం చేత దేంట్లోనూ దైవాన్ని చూడటం అనేది మరవలేదు. ఏ సన్నివేశంలోనూ దైవాన్ని చూడటం అనేది మరవలేదు. అంగిరసుడికి 2 భార్యలు. అందు మొదటి భార్యకు 9 మంది కొడుకులు, చిన్న భార్యకు 1 పుత్రుడు 1 పుత్రిక. ఆ 2లో పుత్రుడే భరతుడు. అతడు సాధన చేసి పరమ భాగవతమూర్తి అయి విప్ర శరీరమున జీవించాను. సాధన సాధన చేసి పరమ భాగవత భాగవతమూర్తి. విప్ర శరీరం అంటే విశిష్ట ప్రకాశము కలిగినటువంటి శరీరం. అది అతని లోపల దివ్య శరీరాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాడు. అది మనం సూక్ష్మ శరీరం అని, కారణ శరీరం అని, భాగవత శరీరం అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఆ శరీరం ఏర్పడిన వాళ్ళకి ఈ బయట జరిగేటువంటి విషయం లేక తాకిడి అంతగా ఉండదు. కవచం వేసుకుంటూ ఉంటుంది, లోపల కవచం అలా ధరించి ఉంటాడనమాట. ఇతర దృష్టి యందు కలిగిన ఆసక్తి జన్మ పరంపరకు కారణమని తెలుసుకున్నాను. కర్మబంధములను నశింపజేయు శ్రీహరి యందు శ్రవణము స్మరణము నిలిపి సమస్త జ్ఞానము పరిపూర్ణత చెందగా లోకులకు మాత్రము పిచ్చివాడుగాను మూఢుడుగాను కనిపించుచుండను. ఏమి పట్టినట్టు ఉంటాడు. ఏం చేద్దంటే చుట్టుపక్కల జరిగే వాటిలో ఆయన చేయవలసింది ఏమి ఆయన కనపడ్డా. ఆయనకంటూ చేయవలసిన కర్మ కూడా ఏమీ లేదు. కేవలం ఆ మోహం చేత ఆ శరీరంలోకి రావడం చేత అక్కడి నుంచి మళ్ళీ మానవ శరీరాన్ని ధరించి ఇప్పుడు విప్ర శరీరాన్ని పొందాడు. ఇప్పుడు మనం మీకు చెప్తూ ఉంటాం, ఇప్పుడు మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో ఆయన మనకి అమృతమైనటువంటి శరీరాన్ని అందిస్తానని చెప్పారని, అమరత్వాన్ని ఇస్తారని, బ్రహ్మత్వాన్ని ఇస్తారని చెప్తూ ఉంటాం కదా. ఆ శరీర నిర్మాణం జరగటమే ఈ సాధన యొక్క సంపత్తి. అది ఏర్పడితే ఈ దేహంలో ఉండగానే ఈ దేహం నుంచి బయటకు వెళ్ళిపోతుండొచ్చు, ఈ దేహంలోకి వస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా ఈ దేహ సంబంధమైన విషయాల్లోంచి కన్నా ఆత్మ సంబంధమైన విషయాలతో ఎక్కువ అనుసంధానం కలిగి జీవించేటువంటి ఒక ప్రజ్ఞ మనలో మేలుకుంటూ ఉంటుంది. అందుకని దేహ సంబంధమైన విషయమైనది కాక ఆత్మ సంబంధమైన విషయం మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. తదనుగుణమైన జీవులతో సంపర్కం పెరుగుతూ ఉంటుంది. ఈ లోకంలోనే ఉంటాడు కానీ ఇంకో లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. ఈ లోకంలో అంతంత మాత్రంగా నిమిత్త మాత్రంగా ఉంటూ ఉంటాడు. ఏమైనా పనులు చెప్తే చేస్తుంటాడు తప్ప అంతగా ఇటు పక్క బంధం పెంచుకుని ఉండడు. అలాంటి స్థితిలో ఉన్నాడు భరతుడు. ఇతర దృష్టి ఇతర సాధన చేసే పరమ భాగవతమూర్తి అయి విప్ర శరీరంలో జీవించను. ఇతర దృష్టి అందు కలిగిన ఆసక్తి జన్మ పరంపరకు కారణమని తెలుసుకున్నాను. ఈ ఇతరము అంటే అన్యము అంటాం కదా, అనన్యాశ్చింత ఎంతో మామూలు కూడా అంతా అదే భావన నుంచి బయటపడలేదు ఆయన. అందువల్ల ఏమైందంటే ఎప్పుడు భగవద్దృష్టి ఉండటం చేత సమస్తం భగవంతుని యొక్క క్రీడగా, అతను ఆడేటువంటి ఆటగా చూస్తూ ఉంటాడనమాట. తను చేయాల్సిన తను చేస్తూ ఏం చేశారంటే కర్మబంధములను నశింపజేయు శ్రీహరియందు శ్రవణము. అంటే ఎవరు మాట్లాడుతున్నా వాడి నుంచి మాట్లాడుతున్నా, మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మన కంఠ నుంచి శబ్దం ఎట్లా పెరుగుతాం? కంఠశబ్దం అంతకుముందు కదా, అదే ఋషభుడు కదా, కంఠశబ్దమేగా ఋషభుడు కథ చదువుకున్నాం. అలా కాకపోయినా కంఠం నుంచి పడకాలంటే ఒక నిశ్వాస ఉండాలి. నిశ్వాస ఉండాలంటే ఉచ్ఛ్వాస ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉండాలంటే ప్రాణస్పందన ఉండాలి. ప్రాణస్పందన ఎవరి వల్ల జరుగుతుంది? మనలో ప్రాణస్పందనమే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా వచ్చి అందులో నిశ్వాస నుంచి మనకి ధ్వని బయటకు వచ్చి అది భావంగా మనకి వ్యక్తం అవుతున్నప్పుడు వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? ఈశాన ప్రాణద ప్రాణం అంటూ ఉంటాం కదా, ప్రాణస్వరూపంగా ఉంది. అలా దర్శనం చేస్తే లో దర్శనం అంటారు. అదే మనం సరస్వతి సూక్తంలో కూడా ఉతత్వ పశ్యన్ నదుదర్శ వాచం ఉతత్వ శృణం నశృణవుతూ ఏ నామం అంటూ ఉంటాం. అంటే మీరు మాట నేను నన్ను వింటూనే ఉన్నారు, నన్ను వింటలేదు మీరు అంటుంది సరస్వతిదే. పలికేది నేనే, మీరు అర్థం బట్టి వెళ్ళిపోతున్నారు, ధ్వని బట్టి వెళ్తే నేను దొరుకుతానని. ఇంతమందిలోంచి ధ్వనిగా నేనే వస్తున్నాను, వాకుగా నేనే వస్తున్నాను, అంచేత నన్ను వినండి. అలాగే కనపడుతున్నదిగా నన్నే చూడండి. అలాగే ఈ కనపడిన దానికి నువ్వు చేయవలసింది ఏదైనా ఉంటే నాకు చేస్తున్నట్టుగానే భావం చేసి చేయను. ఇది మా అబ్బాయికి చేస్తున్నాను, ఇది మా అమ్మాయికి చేస్తున్నాను, ఇది వాళ్ళకి చేస్తున్నాను, ఇది వీళ్ళకి చేస్తున్నాను కాక శ్రీహరికి సమర్పణగా చేసుకుంటున్నాను అనేటువంటి స్థితిలో ఉన్నాడు భరతుడు. అంటే ఎవరు ఎవరికి చేసినా ఒకరికి రెండో వారు నారాయణ స్వరూపము అనేది గుర్తున్నారు. అది భాగవతం. ఎవరెవరికి చేస్తున్నా మనకు ఐహికమైన సంబంధాలు ఎన్ని మనం ఏర్పరచుకున్నా అవి తాత్కాలికములు. జీవులుగా మనం ఎప్పుడు ఉన్నవాళ్ళం కాబట్టి, జీవుడు దైవం యొక్క స్వరూపమే కాబట్టి, అంశే కాబట్టి, అందుకని ఎవరు ఎవరికి చేస్తున్నా నారాయణుడికే చేస్తున్నాను అనే భావనతో చేసేటువంటిది అది సమర్పణ మార్గం అవుతుంది. అలా కాకుండా మనం ఇతరమైన సంబంధాలు పెట్టుకుని చేసేది కూడా నారాయణ సమర్పణంగా జరగవు. భరతుడు ఏ పని చేసినా ఏతత్సర్వం నారాయణ సమర్పయామని చెప్తుంటాం కదా, పూజవంగానే అంటూ ఉంటాం కదా, కృష్ణార్పణ అంటూ ఉంటాం కదా, అంటాం కదా. అది ఏం చేసినా భగవంతునికే నేను సేవగా చేసుకుంటున్నాను అనేది భాగవత మార్గం. అలా ఉన్నాడు భరతుడు. అలా ఉండి చేస్తున్నాడు కానీ దేని ఎందు ఆయనకి మిగతా వాళ్ళలాగా రంధిలేదు. మనం ప్రహ్లాదుడి కథ చదువుకున్నప్పుడు అలాగే ఉంటుంది. వాళ్ళు నాన్న ఎన్నో చూపిస్తూ ఉంటాడు ప్రహ్లాదుడికి, అతనికి ఆసక్తి కదా. అందుకనే హిరణ్యకశిపు కూడా వీడేంటి వీడదు, ఇంత జడంగా ఉన్నాడు. ఈయన కూడా భరతుని కూడా జడభరతుడు అంటారు. ఏమీ పట్టనివాడిగా ఉంటాడు. శ్రీరాముడు కూడా వశిష్ఠ విద్యంతా పూర్తయి అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు దశరథుడు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఏమీ పట్టణవాడిగా ఉంటాడు, ఎందుకంటే పూర్ణ జ్ఞాని ఆయన. వశిష్ఠుడి యొక్క సాన్నిధ్యంలో అది ఇంకా పరిపూర్ణమైపోయింది. అందుచేత రాముడు ఇంటికి వచ్చిన తర్వాత దశరథుడు చాలా దిగులు పట్టుకుంటుంది. ఇదేమిటి ఇలాంటి పిల్లవాడు పుట్టాడు నాకు, పుత్రకామేశ్వరి యజ్ఞం చేసుకుని తెచ్చుకుంటే ఇలా ఉన్నాడేంటి పిల్లవాడని బాధపడతాడు. ఎందుకంటే ఏమీ పట్టదు, అన్నం తినాలని కానీ, నీళ్లు తాగాలని కానీ, స్నానం చేయాలని కానీ, లేకపోతే ఈ నేర్పిన ఈ క్షత్ర విద్యలన్నీ కూడా ఏమీ ఉంటారు. మళ్ళీ వశిష్ఠుడు అడుగుతారు దశరథుడు, ఏంటి ఇలా ఉన్నాడండి నా కొడుక, అయితే కాలం రావాలి, సమయం రావాలి, ఆయన మహాజ్ఞాని, ఊరికి ఆడవాడు పడిపోవటం ఎందుకు, దేనికైనా సమయం రావాలి కదా, ఊరికే ఉన్నవాడిని వాడికి ఏం పని లేని వాడిని వాడు ఇక్కడికి వెళ్ళాడు, ఏమీ చేయడు, ఉంటాడు అంతే. మా టైం వస్తుంది, వచ్చినప్పుడు వాడు ఆయన ఏమిటో నీకు తెలుస్తుంది, నువ్వు ఊరికే తొందరపడిపోయి దిగులు పడిపోక్కర్లేదు, టైం వస్తుంది అంటాడు. అంతే విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు వచ్చిన దగ్గర నుంచి మరి రాముడు కదా మళ్ళీ దేహత్యాగం చేసేంతవరకు ఎక్కడ ఆగలేదు కదా. అలాగే కృష్ణుడు కదా చిన్నపిల్లలతో హాయిగా ఆడుకున్నాడు కదా 11 ఏళ్ళ వరకు. ఏ చిన్నపిల్లలు ఆడుకోనంతగా ఆడుకున్నాడు. అందరేమో పురాణ పురుషుడేమో అనుకుంటుంటే, అవతార పురుషుడు అనుకుంటే ఏం చేసే పనులన్నీ రకరకాలుగా ఉండవు. అసలు ఎవరు చేయకూడని పనులు కూడా చేశాడు. ఏది మూడు పడాల మధ్య తగులు పెట్టించి వాళ్ళకి వీళ్ళకి మధ్య కృష్ణలీలా చదువుకున్న చాలా బాగుంటాయి. అంచేత అవి కూడా నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా చేశాడు. ఇదేంటి ఈయన అవతారమూర్తి ఎట్లా అవుతాడు అన్నట్టుగా ఎందుకంటే ఋషులకు మునులకు జ్ఞానులకు ఈయన కాదులే అనిపించేట్టుగా చేసుకుని ఆ తర్వాత 11 ఏళ్ళు రాగానే ఆయన వెళ్ళిపోయాడు కదా. అందుకని ఊరికే హడావుడి పడేవాళ్ళు చాలామంది ఉంటారు. పని వచ్చినప్పుడు పని చేసి, పని లేనప్పుడు కామ్గా ఉండేవాడు తెలిసినవాడు కదా. కొంతమంది ఊరికే హడావుడిగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఏం చేయరు, హడావుడి చేస్తుంటారు. కొంతమంది పని చేస్తుంటారు, చేసినట్టు కూడా తెలియదు. ఎవరు లోతైన వాళ్ళు, ఎవరు లోతు లేని వాళ్ళు కదా. అంచేత ఈ భరతుని ఈ ఊరంతా అట్లా చూస్తుందండి. శ్రీహరియందు శ్రవణము స్మరణము నిలిపి సమస్త జ్ఞానము పరిపూర్ణత చెందగా లోకులకు మాత్రము పిచ్చివాడుగాను మూఢుడుగాను కనిపించుతున్నాను. అతడు దృష్టిని కోల్పోతున్నాడని కొందరు పొరపడేది. అంటే అన్నీ అట్లా ఆసక్తిగా చూసేవాడు కాదు. సో చూపు సరిగ్గా ఉందో లేదో అని కొంతమందికి అనుమానం వచ్చింది. అతడు ఇతరుల సంభాషణను వినుకున్నట్టు చేత మరికొందరు చెవిటివాడు అనుకునేది. ఏ పోసుకోలు కాబట్టి బోర్డు మాట్లాడుకుంటుంటారు, ఈయనని వింటాడు, మామూలు మనుషులే వినలేరు కదా, ఈయనే వింటాడు. అందుకని విన్నట్టుగా ఉంటాడు కానీ వినడు. అంగిరసుడు అతని ఎంతో పుత్తవాత్సల్యంతో పెంచను. సరైన కాలమున పుట్టు వెంట్రుకలు తీయట మునకు సంస్కారములు చేశాను. నిత్యము చక్కని శౌచాచారములు నేర్పాను. తనకు అంగీకారం కాకుండాను భరతుడు ఆ వేడుకలు అన్నింటినీ అంగీకరించి జరిపించుకున్నాను. అది అంటే చెవులు కుట్టారనుకోండి, కుట్టించుకున్నాడు తప్ప చెవులు ఎందుకు కుడుతున్నారు, ఇవన్నీ ఆయనకి ఇంట్రెస్ట్ పడదు తెలుసుకోవాలని. అక్షాభ్యాసం చేశారనుకోండి, ఏదో వాళ్ళు వెలుగు చేసుకుంటున్నారు. లోపల అలా ఉండిపోయాడనా, బయట వెళ్ళేవో చేసుకోండి అంటే కాదని లేదు. కర్మలయందు ఇష్టము లేకున్నాను తండ్రి ఆజ్ఞను విష్ణుమూర్తి నియమముగా గ్రహించి 3 వేళలా తలస్నానము చేసి కర్మాచరణము ప్రారంభించను. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే చేస్తున్నాడు, ఎందుకంటే అది విధి కాబట్టి. తండ్రి వలన గాయత్రి మంత్రోపదేశం పొందను. ప్రతి సంవత్సరము చైత్రం మొదలు 4 మాసములందును తన తండ్రి శిష్యులతో కలిసి వేదాధ్యయనం చేయుచుండెను. లోకాచారం ప్రకారం సమస్త వైదిక కర్మలందును తండ్రి అతనికి క్రమశిక్షణ ఇప్పించెను. అతనిని చూచి మోసపడి దినచర్యలో శౌచ విధి, ఆచమన విధి, అధ్యయన విధి, వ్రత విధి, నియమ విధులు, అగ్నిహోత్ర ఆరాధనము, గురు శుశ్రూషణము మొదలగునవన్నీ చేయించను. సంకల్పము లేని పుత్రునకు ఇవి అన్నీ నేర్పించనని చివరికి గ్రహించి ఆ తండ్రి కోరిక తీరినట్లు భావించాను. ఏం చెప్తే అది అలా చేసేవాడండి, కానీ దేని ఎందు ఆసక్తి లేదు. ఎందుకంటే దేని ఎందు ఆసక్తి ఉండాలో అది ఉంది, మిగతా అనే ఆయన చిల్లర నువ్వు చెప్పావు కాబట్టి చేశానంటే. అలా ఉంటే తండ్రికి చాలా కాలానికి అర్థమైంది, వీడికి ఏ విషయం ఉందో ఆసక్తి లేదు, కేవలం నేను చెప్పానని చేస్తున్నాడు తప్ప వాడు ఎందుకు ఎలా ఉన్నాడు అనేటువంటి ప్రశ్న ఆయనకి పుట్టలేదు. అలా జరిగింది. పుత్రునికి ఇన్ని ఆచారములను వేదోక్త కర్మలు నేర్పిన తండ్రి ఆ పుత్రుని మీద దిగులతో సంసారిగానే బద్ధుడయ్యండి చనిపోయాను. అలా ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి తాపత్రయం ఎక్కువ ఉంటుంది కానీ లోపల అంటుకోదు. లోపల అంటుకుంటే కామమైన దేహం కాలిపోతుంది, కామ శరీరం కాలిపోతుంది. కామ శరీరం కాలిపోయిన వాడికి కర్తవ్యమే తప్ప కామం ఉండదు, అంటే ఇది కావాలి అది కావాలి ఉండదు. కామ శరీరం ఎంత దగ్ధమైతే అంత వెలుగు శరీరం అందులోంచి పుట్టుకొస్తూ ఉంటుంది. యోగాగ్ని దగ్ధ కర్మలు యోగీశ్వరుడే మహాత్మను ఉండరుగక సద్యోగ విభావిత మనముల పూజంతో అట్టి పరమ భజంతోనని చెప్పి మనకి పద్యం ఉంది భాగవతం. అందుకని కామం దూరకు వెళ్తే ఏం జరుగుతుందంటే కామము ఇంద్రియాన్ని ఆశ్రయించి ఉండి మన శరీరం చేత మనసు చేత ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో మనకు కావాల్సినవి అక్కలేనివి కావాలనిపించి మరణం వరకు తీసుకుపోతూ ఉంటాయి. అందుకని పెద్దలందరూ ఏం చెప్తారంటే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుండు కామం దూరకు పోక అని చెప్తారు. అందుకనే భగవద్గీతని నిష్కామ కర్మయోగము అంటారు. అంటే చేయవలసిన పని చేయడం తప్ప కోరికల కోసం పనిచేయటం, అధ్యయన విద్యాభ్యాసము, ఆ తర్వాత వివాహము, ఆ తర్వాత గృహస్థ ధర్మము, పోషణము, సంఘ పోషణము, ఇవన్నీ కర్తవ్యాలుగా ఉన్నాయి మరి. అందుకని కర్తవ్య నిర్వహణలో భాగంగా నీ కోరికలు కూడా పరిపూర్ణం అయిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా కోరికలు ఉండిపోతే ఏంటంటే ఈ కామమైన శరీరం బాగా బలపడితే ఇంకా మనిషి బాగా మొద్దుబారిపోయి అతనికి ఉన్నటువంటి సూక్ష్మత్వం అంతా పోతుంది, చైతన్యం అంతా బండబారిపోతుంది. అందుచేత ఎప్పుడు ఏదో కావాలంటుంది, ఎప్పుడు ఆకలి, ఎప్పుడు దప్పిక, పెద్దదానికి ఎప్పుడు ఏం తిందామా అని చూస్తుంటాడు పశువులే. ఇప్పుడు ఎప్పుడు దాహమే, క్షుత్పిపాస మరాం జ్యేష్టాం అలక్ష్మే నాశయామ్యహం అంటాం కదా. క్షుత్పిపాస అంటే ఏంటి? ఆకలి దక్కుతుంది. ఇవి నేను తగ్గించుకుంటూ వస్తాను తల్లి, నాలో ఉండే మరణాలన్నీ నేను తగ్గించుకుంటూ వస్తాను, నువ్వు నాకు సాన్నిధ్యం ఇవ్వమని కోరుతున్నావు అమ్మవారు. క్షుత్పిపాస మలాం జ్యేష్టం జ్యేష్టమ్మవారు నాశయామ్యహం, నాకుగా నేను ప్రయత్నం చేసి తీసేసుకుంటూ ఉంటా. క్షుత్పిపాస మలాం జ్యేష్టం అలక్ష్మీ నాశయామ్యహం, అసమృద్ధి నాకు లేకుండా నువ్వు చూడమని, అభూతి నాకు లేకుండా చూడమంటాం. అభూతి అసమృద్ధించ మనకు విభూతి కావాలనుకుంటాం కదా, అనుభూతి కావాలనుకుంటాం కదా. అనుభూతి కావాలంటే మరణాలుంటే అనుభూతి ఉండదు, అసమృద్ధి మరణాలుంటే అసమృద్ధి. అందుకని ఎన్ని మరణాలు మనలో ఉన్నాయో వాటిని ఏరేసుకోవటం, మరణాలు ఏడుకోవటం అనేది ఒక పద్ధతి. భగవద్ ఆరాధన చేస్తుంటే ఆ వెలుగులో ఈ మరణాలన్నీ దగ్ధమైపోవటం ఇంకో పద్ధతి. లోపల ఉండేటువంటి మరణాలు తోలేసుకోవాలనే ప్రయత్నం కన్నా దైవాన్ని ఎంత నువ్వు నింపుకుంటూ వస్తే నీలో స్మరణ చేత, అంత నీలో వెలుగు వల్ల ఏర్పడే వెలుగు వల్ల ఈ మలినాలను వాటందరూ అవే బయటకు పోతుంటాయి. ఒక వెలుగు ఒక్క దీపం వేస్తే చీకటంతా వెళ్ళిపోతుంది. చీకటి పోవాలి చీకటి పోవాలి అనుకోవటం కన్నా ఒక దీపం పెడితే చీకటి పోయినట్టు స్మరణ చేసుకుంటూ ఉంటే వెలుగు పెరుగుతూ ఉంటుంది. మన స్మరణ చేసుకోవడానికి ఋషులు మనకి శబ్ద తరంగాలతో వెలుగులు మనలో పుట్టడానికే ఈ నారాయణ శబ్దము, శ్రీహరి శబ్దము, నమశివాయ శబ్దము ఇలాంటి ప్రధానమైనటువంటి మంత్రాలు ఇచ్చారు. ఏ ఒక మంత్రమైనా చాలు, లోపల వెలుగు పుడుతుంది. ఆ వెలుగులోంచి పుట్టినటువంటి వేడిమికి ఈ మలినాలన్నీ కాలిపోతాయి. అలా కాలిపోతూ ఉంటే నీలో అది కావాలి ఇది కావాలనేది ఆ జబ్బు తగ్గిపోతుంది. లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి కావాలని చెప్తూనే ఉంటున్నా, అది బయట తిరుగుదానే చెప్తుంది తప్ప లోపల వెలుగు చూద్దామని చెప్పదు. అందుచేత ఆ పరిస్థితిలో ఈయన వెళ్ళిపోయాడు. ఈయన తాపత్రయం ఎక్కువ తండ్రికి, అన్నీ వచ్చు వేద పండితుడు, తనకేం దక్కల రొటీనే మిగిలింది. చూసారు లేబర్ చేశాడంటారు సార్, లేబర్ దక్కింది తప్ప అందులోంచి రావాల్సిన అనుభూతి రాలేదు తండ్రికి. కొడుకు తెలుసు అలా రాదు అది, ఆయన ఎలా ఈయన్ని అడిగింటే సరిపోయేది. నన్ను అడిగితే కొడుకుని అడిగింటే మార్గం చూపించేవాడు, నువ్వు పొరల్లో ఉండిపోయావు బయట పొరల్లో, లోపల ఉన్నవాడిని పట్టుకో, లోపల ఉన్నవాడిని పట్టుకుంటే వాడు శాశ్వతుడు, వాడి చుట్టూ ఏర్పడిన పొరల్లో నువ్వు ఉంటే రకరకాలుగా మాయ కల్పిస్తూ ఉంటుంది అని చెప్తా. ఈ లోపలికి వెళ్ళిపోయినటువంటి వెళ్ళిపోయి హరినే, హరి అంటే మనలో దిగి వచ్చి ఉన్నటువంటి నారాయణ స్వరూపాన్ని హరి అంటారు. మన సహస్రం నుంచి అలా దిగివచ్చి మన హృదయం వరకు ఏర్పడి ఉండేవాడిని హరి అంటారు. దిగివచ్చిన భగవంతుని హరి అంటారు, తిరిగి వెళ్ళిపోయే భగవంతుని హర అంటారు. అవన్నీ ప్రథమ స్కంధంలోనే భాగవతంలో చెప్తారు. అందుచేత ఈ హరిపదముతో కూడి ఉన్నటువంటి భరతుడికి ఇవన్నీ ఒక నాటకంగా కనిపిస్తూ ఉంటుంది. తండ్రి కోసం అలా ఉన్నాడు తప్ప అతడు ఎప్పుడూ శ్రీహరితోనే కూడి ఉన్నాడనమాట. తల్లి కూడా తండ్రితో సహగమనము చేసి చనిపోయాను. రెండో భార్య కదా, పెద్ద భార్య ఉంది, అక్కడ 9 మంది కొడుకులు ఉన్నారు, అందుకని ఇవిడ వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకే భరతుని నిస్సంగతం తెలియనప్పుడు సవతి తల్లికి ఆమె కొడుకులకు భరతులు ఎట్లు తెలియను? సొంత తండ్రికి తల్లికే తన సంగతి తెలియలేదు కదా, ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది? వారు భరతుని నిరాదరించి అవినీతితో కుట్రలు చేసిరి. అతడు శాస్త్రములు అభ్యసించని భయపడి అవకాశములు లేకుండా చేసిరి. వారిని వేద విద్య నుండి తొలగించి ఇంటిలో పాచి పనులు చేయటకు నియమించిరి. వారు చెప్పిన పనులా అతడు ఆదరణతో చేయుచున్నాను. ఆ పనుల యందు అతనికి ద్వేషము లేదు కానీ ప్రీతి కూడా లేదు. ప్రీతి లేని వాడికి ద్వేషం ఉండదు. ఇది రహస్యం. రెండు ఒకే నాణ్యానికి రెండు ముఖాలు లాంటివి, బొమ్మ బొరుసు లాంటివి. నీకు ఇష్టం ఉంటే ఆ ఇష్టం ఉంటుంది, బాగా ఇష్టాలు ఉన్న వాళ్ళకి బాగా అయిష్టాలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని చాలా ఇష్టం అనుకో, కొన్ని కొన్ని చాలా ఇష్టమైన ఉంటాయి. ఇష్టం లేకపోవడం ఉండకూడదు, ఇష్టం ఉండటం ఉండకూడదు, న్యూట్రల్గా ఉండటం అనేది 4వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు. వాడికే సన్యాసం అవుతుంది అంటాడు. నా ద్వేష్టి నా కాంక్షతి అంటాడు. నా కాంక్షతి నా ద్వేష్టి, నాకు ఇది కావాలి అనుకునేవాడికి నాకు ఇది వద్దు అనుకుంటాడు. కావాలి అనుకునేది లేని వాడికి వద్దు అనేది కూడా ఉండదు. ఈ పట్టి ఎంత తగ్గిపోతే ఆ పట్టి ఎంత తగ్గిపోతుంది, ఉన్నదానికి సంతృప్తి పడి ఉండిపోతాడు అంతే. ఎదురు చాలా లాభ సంతోషిస్తావు అంట, ఉన్నదానికి సంతోషిస్తాడు తప్ప అది లేదే ఇది లేదే అని ఏడవడు, అది కావాలి ఇది కావాలని ఏడవడు. అందుకని ఈయనకేం జరిగింది, వాళ్ళు ఏం చెప్పితే అది చేస్తుండేవాడు. ఈ పని అంటే ఇష్టం అని కానీ ఈ పని అంటే ఇష్టం లేదని కానీ రెండూ లేని స్థితిలో ఉన్నాడు. అంటే ఎంతటివాడు ఆయన, ఎంతటివాడు భరతుడు. ఆ పనులను చక్కగా నిర్వర్తించుచుండెను. మూడులకు రెండు కాళ్ల పసుగలే వర్తించదు. ఇంటిలోని వారందరూ భరతుని పిచ్చివాడా మూర్ఖుడా చెవిటివాడా అని పిలుచుచు వినబడటం లేదా కనులు కనిపించటం లేదా అని గద్దించుతుండేది. సమయమునకు తగిన సంభాషణను ప్రత్యుత్తరములను మాత్రము చేస్తూ అతడు కాలము గడుపుతున్నాడు. కాలం బాగుండినప్పుడు ఎంత మనం సమన్వయంతో ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ కథనాన్ని మనకి అది భారతంలోనూ వస్తాయి, రామాయణంలో వస్తాయి, మన ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ, భగవద్భక్తుల చరిత్రలో కానీ, ఋషుల చరిత్రలో కానీ విపరీతమైన కష్ట నష్టములు మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంతో సంస్కారవంతులుగానే సరే కాలం రకరకాలుగా సన్నివేశాలను పట్టుకొస్తుంటాం. అది కాల వశమే ఉంటాయి, కర్మ వశమే ఉంటాయి. ఆ సమయంలో ఓ సమన్వయం కలిగి ఆ కాలం దాటిపోయేంత వరకు వేచి ఉంటాయి ఒక మార్గలే. ఓ సంవత్సరం పాటు అజ్ఞాతవాసం అంటే పాండవులకి సామాన్య విషయం కాదు. ఎందుకంటే పాండవులు ఎక్కడ ఉన్నా ఎంత ప్రతిభావంతులంటే ఎంత చైతన్యవంతులంటే అలా ఎలాంటి వాళ్ళకైనా వెంటనే వీళ్ళు మా సామాన్యులు కాదు అనిపించేటువంటి తేజవంతులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఐదుగురు ద్రౌపది దేవితో ఎవరికి తెలియకుండా సంవత్సరం బతకడం అనేటువంటిది కేవలం దివ్యవరం ఆధారంగా వరాల ఆధారంగానే వాళ్ళు నిర్వర్తింపగలుగుతారు, లేకపోతే వీలు పడదు. అంచేత అంత ప్రకాశవంతమైనటువంటి వాళ్ళు ఎంతో ఒదిగి ఉండి విరటుడి కొలువులో కాలం గడుపుతారు కదా, అలాగే అరణ్యవాసం నిర్వర్తిస్తారు, అలాగే రాముని కథ చూసినా అలాగే కనిపిస్తుంది, హరిశ్చంద్రుడి కథ చూసినా అలాగే కనిపిస్తుంది. హరిశ్చంద్రుడు మరి చక్రవర్తి అలాంటిది కాశికాపురంలో, కాశీనగరంలో, కాటికాపురం, ఆ కాటికలో అలా కాపలు కాసేవాడిగా ఉండగలిగి పైగా తను హరిశ్చంద్రుని తెలియకుండా ఏది ఆ కాటిక యజమానికి ఈయన చక్రవర్తి అని తెలియదు, కాపలవాడిగా పెట్టుకుంటాడు. ఎలా ఉంటుంది మామూలుగా మనం చెప్పుకోం, కాస్త అవకాశం ఉంటే మన గురి మనం చెప్పుకుంటాం కదా, నే పరానండి అని. అటువంటి సన్నివేశాలు అందుకనే మనకు పూర్వకాలంలో ఈ నాటకాలు చాలా ఎక్కువ చూపిస్తుండేవారు. నరదమయంతి, హరిశ్చంద్రుడు, తర్వాత ధర్మరాజు, రాముని కథ ఎందుకు ఇస్తారంటే లోతులు జీవితంలో ఎప్పుడు వస్తాయంటే కష్టంలో ఉన్నప్పుడే వస్తాయి, సుఖంలో లోతులేం తెలియవు. అంచేత ఈ లోతులనేటిది మనకి జీవితంలో ఏర్పరచడం కలగాలంటే ఈ కాలం మనకి కష్టం పట్టుకొస్తూ ఉంటుంది. కష్టంలో మనం సమన్వయం పాటిస్తుంటే లోతులు పెరుగుతుంటాయి. అందుకనే మనకి అదులని అన్నింటిలో కూడా రామాయణంలో కూడా మొట్టమొదటి తండ్రిపోతాడు రాముడికి కదా, భారతంలో పాండవులు కూడా తండ్రిపోతాడు. దానికి వేదవ్యాసుడు చెప్తాడు మనందరం కూడా తండ్రిపోయిన వాళ్ళని అని. మనందరం కూడా తండ్రిపోయిన వాళ్ళే. తండ్రి అంటే పరమాత్మ. పరమాత్మను పోగొట్టుకుని ఏదో ఈ శరీరాలు ధరించి మనం ఎవరో మనం తెలియక బతుకుతున్న వాళ్ళందరూ కూడా విధవా పుత్రులే అని రాస్తారు. మళ్ళీ తండ్రిని పొందాలంటే కొన్ని మార్గాల్లో కాలం కొన్ని కొన్ని మలుపులు తిప్పుతూ ఉంటుంది. మలుపులు తిప్పితే కొత్త కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. కొత్త కొత్త బాధ్యతల నుంచి జీవులు పెరుగుతూ ఉంటారు. అందుకనే చిన్నతనంలో బాగా కష్టాలు పడ్డవాళ్ళు జీవితంలో తర్వాత కష్టాలను ఎదుర్కోవడానికి వలసిన సమర్థత కలిగి ఉంటారు. చిన్నతనంలో బాగా సుఖాలు అలవాటు పడ్డవాడు వయసు వచ్చిన తర్వాత కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేరు. అందుకని కష్టాలు సుఖాలు కాలం పట్టుకొస్తూ ఉంటుంది. ఆ పట్టుకొచ్చే వాటన్నీ చక్కగా తట్టుకుంటూ ముందుకు సాగిపోవడమే కాలం. ఒక్క రీతిగా ఎప్పుడూ సాగదు, ఒకే రకంగా ఉండదు కాలం. మంచి రోజులు వస్తాయి, కొంచెం దుఃఖపడే రోజులు ఉంటాయి, బాధపడే రోజులు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. షడ్ రుచులు చూపిస్తూ ఉంటుంది కాలం. అంచేత వాటిని మనం గమనించి తదనుగుణంగా ప్రవర్తించడమే ఉంటుంది. అందుచేత ఈ భరతుడు కూడా ఏం చేశాడంటే సమయమునకు తగిన సంభాషణను ప్రత్యుత్తరములను మాత్రము చేసి అతడు కాలము గడుపుతున్నాను. ఈ కాలం గడపడం అనేది ఉందే అది చాలా పెద్ద విషయం. సుఖంలో కాలం తెలియదు, సుఖంలో ఉన్నప్పుడు కాలం తెలియదు, కష్టంలో బాగుంటేనే అయినట్టు కష్టం. ఇంతకు మనం స్టేషన్కి వెళ్ళామనుకోండి, బండి గంట లేటంటే విలగల విలగలాడిపోతాడు మనిషి. గంట 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 సేపు అక్కడ కూర్చోడంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద, పైగా భారతదేశంలో చాలా కష్టం కదా. అబ్బా బండి లేట్ అయిపోయిందిరా, అబ్బా బండి లేట్ అయిపోయిందిరా, చిరాకు పడిపోతూ ఉంటాడు. ఆ పక్కన ఉండే కుర్రాడు హాయిగా ఆడుకుంటూ ఉంటాడు, వాడికి లేట్ అనే పాయింట్ లేదు కదా. నీ కొడుకే పక్కవాడు కొడుకుతోనో కూతురుతోనో ఆడుకుంటూ ఉంటాడు, వాడికి లేటు వీటు అనేది వాడికి ఏం లేదు, నీకే లేటు. ఎందుకంటే నీకు కాలం గడపడం తెలియదు ఒకటి, పైగా తక్కువ కాలమైనా ఎక్కువ కాలంగా అనిపిస్తూ ఉంటుంది కష్టంగా ఉన్నప్పుడు. అందుకని ఇది కాలం గడవట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అని చెప్తే ఈ భరతుడికి తెలుసు కాబట్టి సమయం వస్తున్నందాక మనకు ఉండాలి, అందుకని ఆ పనులు చేస్తూ అక్కడే ఉన్నాడు. అతడు కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా ఏ సంకల్పం లేనివాడు. నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. నీకే తటడు సంకల్పాలు ఉంటే ఇంక నువ్వు అంటే కోరికలు ఉంటే నువ్వు వచ్చిన పని ఏం చేస్తావు? నువ్వు వచ్చింది శరీరం తీసుకుంది ఒక పని మీద, అది పక్కన పెట్టేసి మిగతా వాటిని చుట్టూ తిరుగుతున్నావు. ఎందుకు వచ్చావు అది నీకు తెలియాలంటే అసలు నీకు ఇట్లా పుట్టలు పుట్టలుగా పుట్టలు పుట్టలుగా సంకల్పాలు వస్తే తెలియదు కదా. మరి చెప్తూ ఉంటా మన జగద్గురు పీఠానికి ఈ కార్యక్రమాలకి అందరూ వస్తూ ఉంటారు కదా, ఎందుకు వస్తున్నారో తెలియకుండా ఏదో రొటీన్గా చేసుకుపోతుంటే ఎందుకు వస్తున్నారో తెలియదు. ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటో తెలియకుండా చిల్లర ప్రయోజనాల వెంట పడిపోయి అదే అంతా అనుకుంటే ప్రధానమైన ప్రయోజనం మనం గుర్తించలేము, దాని వెంటబడి నడిచి వెళ్ళలేము. అందుచేత ఈ ఏ సంకల్పం లేని భరతుడు ఆ విధంగా ఉండిపోయాడు. గడుపు వారి ఇష్టము చొప్పున అతడు బరువులు మోసూ కూలి నాలి చేసుకుని వచ్చుట యాచించుట మనకు పనులు చేసు కూడా అడ్డు లేని స్వతంత్ర బుద్ధితో బతికాను. ఆ విధంగా జీవించాడండి. రుచికరమైన అన్నం పెట్టినను, చెడిపోయిన అన్నం పెట్టినను నాలుకకు అప్పచెప్పి హితముగా దేహమును పోషించుతున్నాను. ఇది 5వ అధ్యాయం భగవద్గీత. రుచి అనేటువంటిది ఒక అనుభూతి. రుచి దేనికి అందిస్తున్నాం? నాలుకకు అందిస్తున్నాం కదా. నాలుక ఏం చేస్తుంది? పొట్టకు అందిస్తుంది, దేహం పోషణ పడుతుంది. అందుచేత అతడు ఏం చేశాడంటే తాను జీవుడుగా ఈ నాలుక ఈ పదార్థాన్ని ఏ విధంగా భోజించి ఏ విధంగా తన మనసు దాన్ని భావిస్తోందో గమనిస్తున్నాడండి. కర్మ సన్యాస యోగం అనేటువంటి అధ్యాయంలో భగవంతుడు 5 ఇంద్రియాలను ఈ విధంగా నిర్వర్తించడం నేర్చుకురా, అప్పుడు బయట ప్రపంచానికి నీకు ఉండేది జిగురు ఊడిపోతుంది. కను చూస్తుంది, మనసు చెప్తుంది కదా. ఇప్పుడు భరతం చూశామనుకోండి, కను భరత వచ్చాడని చెప్తుంది కథలో. కథలో భరతుడు మనకి ఇక్కడ భరతుడు ఉన్నాడు కదా. అందుచేత భరత్ అంటే నీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనసులో కదా, అవి మనసు చెప్పే అభిప్రాయాలు కాదుగా. భరతుడు భరతుడు కూడా జీవుడేగా, జీవుడుగా దేవునంశగా అట్లా చూడటం అనేటువంటిది ఒక భాగవతమూర్తి చేసే పని. ఎవరొచ్చినా పొర లోపల ఉండేటువంటి ప్రజ్ఞను చూసామనుకోండి, ఇన్ని పొరలుగా ఏర్పడిన దాంట్లో మూలంగా ఉండేదాన్ని చూసామనుకోండి, చూస్తే దైవ దర్శనం, లేకపోతే ఇతర దర్శనం అవుతుంటుంది. అది విష్ణు ఉపాసన అంటే అదే, కనపడుతున్న రూపమే దైవం. విశ్వం విష్ణు, విశ్వంభు విష్ణుండు, విష్ణుండు కంటేనే వేరే ఏమీ లేదు. కనపడుతున్న దాన్నే చూడకపోతే ఇంకా లోపల విషయాలు ఏం చూస్తుంది? చూస్తే ఏం జరుగుతుంది? మనసు ఒకటి చెప్తూ ఉంటుంది. మనసు ఏం చెప్తుంది? అంతకుముందు అతని గురించి నీకు తెలిసినవే చెప్తుంది. నీకు అతని గురించి నీకు తెలిసిన విషయాలు కన్న ముందు నుంచి అతను ఉన్నాడు, అంతేకాదు ఈ శరీరంలో రాకముందు కూడా అతను ఉన్నాడు. ఎంత దూరం పోతుంది కదా. నీకేం తెలుసు అతని గురించి? మన అందరి గురించి చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఇట్లాగా వాడు అట్లాగా అంటూ ఉంటాం. దేంట్లో చెప్తున్నా? నీకు తెలిసిన కాస్త అనుభవంలో చెప్తున్నా తప్ప అది మొత్తం కాదుగా, వాడి మొత్తం కథ కాదు. ఎందుకని ప్రతి జీవుడికి జన్మజన్మల కథ ఉంటుంది. అందుకని ఎవరి గురించి నిర్ణయించి ఇది మిద్దంగా చెప్పక అని చెప్తారు. డూ నాట్ జడ్జ్. ఎందుకని నీకేం తెలుసు? నీకు తెలిసింది కొంత, నీకు తెలియంది చాలా ఉంటుంది. అంచేత అతడు నీ వలనే అక్కడి నుంచి వచ్చినవాడే. అతడికి ఏర్పడాల్సిన అతడికి ఏర్పడినాయి, నీకు ఏర్పడాల్సిన నీకు ఏర్పడినాయి. నీవు లో దృష్టి కలిగి చూస్తూ ఉంటే క్రమంగా నువ్వు చక్కని సాధకుడు అయి అది కనుక సిద్ధించినట్టయితే ఋషి అయిపోతావు. ఋషి అయిపోవటం అంటే ఎదుటివారిలో ఉండే దైవం నువ్వు దర్శనం చేయగలగటంగా తయారవుతూ ఉంటుంది. లేకపోతే మనకుండే అభిప్రాయాలే పట్టుకుని మనం జీవించడంగా సాగిపోతూ ఉంటుంది. మన అభిప్రాయాలు మనమే తప్ప అవి ఇతరులకు సంబంధించినవి ఉండవు. దాన్ని బట్టి మన జీవితాన్ని మనం కుంచుకుంటూ బాగా ఇరుకున పెట్టుకుంటూ ఉంటాం. అందుచేత ఈయనకి ఆ బాధ లేవు. వీళ్ళు పట్టకపోతే ఆయన అక్కడ కూలీనాలే చేసుకుని యాచించి కూడా తిన్నట్టండి. శరీరాన్ని పోషించాలి కదా. రుచి ఆత్మయందు నిత్యానంద సుఖము నిశ్చలము కాగా, అది ఇప్పుడు తను ఏంటంటే శరీరం ఒక పొర, ఇంద్రియములు ఒక పొర, మనసు ఒక పొర, బుద్ధి ఒక పొర. ఆ బుద్ధి అనే వెలుగుకి మూలంగా తాను, తనకి వెలుగు మూలము దైవం. ఇలా తన యొక్క నిజస్వరూపం అంతా కూడా తను ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాడు. దైవము లేక పరమాత్మ, జీవాత్మ, ఆ తర్వాత బుద్ధి, పంచేంద్రియాలు, ఇట్లా పొరలు 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 పొరలుగా ఉన్నాయి. పరమాత్మతో ముడిపడ్డవాడు అదే వెలుగు తానని తెలిసినవాడు తన వెలుగే బుద్ధిలోకాల్లోకి, మనోలోకాల్లోకి, ఇంద్రియ లోకాల్లోకి, భౌతిక లోకంలో కూడా ప్రసరింపజేసుకుంటూ అలా ఉంటాడు. ఆ వెలుగుని అంతటా వ్యాపించిన వెలుగుకి తను ఒక వాహికగా తన నుంచి అలా చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల తన వల్ల చుట్టూ ఉండే వాళ్ళకి ప్రశాంతత తప్ప చుట్టూ ఉండేవాళ్ళ వల్ల అతనికి ఏమీ భంగం కలగదు. ఎందుకని? దేనివల్ల ఇదంతా ఏర్పడిందో దాంతో ముడిపడి ఉండటం వల్ల ఆ ప్రవాహం తన నుండి ఇలా ప్రవహిస్తూ ఉంటే తను ఎప్పుడు ఆత్మయందే పరమాత్మయందే నిలిచి ఉండటం చేత నిత్యానంద సుఖము నిశ్చలము కాగా భరతునికి భరతునిపై సుఖ దుఃఖములు పనిచేయలేదు అని. ఇలా ఉన్న వాళ్ళ చుట్టూ కనుక మనుషులు చేరితే వాళ్లకు కూడా ఇది అంది, వాళ్లలో కూడా ఆ రకమైనటువంటి ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. అందుకని పెద్దల దగ్గర చేరుతూ ఉంటారు ఒక సమయంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక నిశ్చలమైనటువంటి స్థితి ఉంటే వారి దగ్గర చేరటం వల్ల వీరికి కూడా క్రమంగా ఆ సాన్నిధ్యం అంది, వీళ్ళకు కూడా ఆ విధమైనటువంటి నిశ్చలత్వం ఏర్పడుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు భరతుడి పరిస్థితి ఏంటి? సహస్రాల మందు నిలిచి ఉన్నటువంటి భగవత్ పాదములను నిత్యము స్పర్శిస్తూ దర్శిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి తాను తన గుణములు, తన పంచేంద్రియములు, ఇవి పట్టుకుని బయట పనిచేసినప్పుడు కూడా ఆ తత్వమే తన నుంచి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ దాంతో ఉండే ముడి తెగి ఉండదు. తెగి ఉండకుండా ఉండటమే నిత్యయుక్తత. నేను అనగానే అతడే నేను అని గుర్తుంటాం అనేది పూర్ణ సత్యం. ఉత్త నేను అహంకారం. అతడే నేనుగా ఇవన్నీ చేసుకుంటున్నాడు అనుకునేవాడు భక్తుడు. నేను చేస్తున్నాను అనుకునేటువంటి వాడు అహంకార పురుషుడు అయ్యి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంచేత భరతుడికి ఆ బాధ లేదు. ఎందుచేతంటే ఆత్మయందు నిత్యానంద సుఖము నిశ్చలమైపోయింది. ఎప్పుడు మర్చిపోడు. ఏ పని చేస్తున్నా దాంతో కూడే ఉంటాడు. భక్తుడు భగవంతుడితో కూడే ఉంటాడు అన్ని సందర్భాల్లో కూడా. అందుచేత సుఖదుఖములు అనేటువంటివి అతని మీద పనిచేయటం మానేసినాయి. చలి వేడిమి ఎండ వాన గాలి పనిచేయలేదు కదా. దృష్టి అటు ఉండటం వల్ల ఇవి అనిపించవు. లేకపోతే కాస్త ఎండగా ఉంటే అబ్బా ఎండగా ఉందంటారు, కాస్త చలిగా ఉంటే అబ్బా చలిగా ఉందంటారు, కొంచెం గాలి వేస్తే అబ్బా గాలి అంటారు, వాన అంటారు. అన్నిటికీ మనకి సౌకర్యాలు ఎక్కువైపోయిన కొద్దీ మన మనిషి ఏమైపోయాడంటే శరీరానికి బానిస అయిపోయాడు. తను వీటన్నిటికీ స్వామిత్వం వహించాల్సినటువంటి వాడు వీటికే దొరికిపోతాడు. ఏది చలి వేడిమి ఎండ వాన గాలి ఆకలి దప్పిక వీటికే లొంగిపోయి శరీరానికి లొంగి జీవిస్తూ ఉంటారు మామూలుగా జీవులందరూ. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలియక, తెలిసిన వాడు దైవంతో ముడిపడి ఉండటం చేత, ఇవన్నీ దైవానికి లోబడి ఉండటం చేత అవన్నీ అనిపించవు. అంటే ఫ్యాన్ లేదే అనిపించదు, ఫ్యాన్ వేస్తే కాదండు, ఏసీ వేయలేదే అనిపించదు, ఏసీ వేస్తే కాదండు. అట్లాగే సరి అనిపించదు, వేడిమి అనిపించదు. ఈ అనిపించడాలు ఎందుకుంటాయంటే ఎంత శరీరంలో ఉంటే అంత అనిపిస్తుంది, ఎంత సౌకర్యాలకు అలవాటు పడిపోతే అంత అనిపిస్తాయి. చాలామంది కాస్తే బాగలేరు ఆకలికి, కాస్తే బాగలేరు దాహానికి, దేనికి తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు దేహబద్ధులైపోయారు, ఇక్కడ అయినా ఆత్మబద్ధులైపోయారు. అంటే దీనికి దానికి సరిగ్గా తెల్లకిందులుగా ఉందన్నమాట. అది మనం అవగాహన చేసుకోవాలి. అందుకని పనిచేయలేదు దేహ తలి వేడిమి ఎండ వాన గాలి పనిచేయలేదు. దేహాభిమానము లేక పైబట్ట కూడా కప్పుకొనక ఎద్దు వలె బలిష్టమైన కఠినమైన శరీరంతో పనిచేస్తున్నాను. ఈ శరీరం బాగా ఎండకి వానకి గాలికి అన్నిటికీ తట్టుకోవడం మొదలుపెట్టేసరికి బాగా మొద్దుబారిపోయిందండి. కాయ కష్టం చేసేవాడు శరీరం ఎట్లా ఉంటుంది? బస్తాలు మోస్తూ ఉంటారు మధ్యాహ్నం పూట కదా. లారీలోంచి వీపు మీద బస్తా పెట్టింది, అక్కడెక్కడ పెట్టమని అక్కడ పెట్టి మళ్ళీ వెళ్ళి మళ్ళీ బస్తా బస్సు వస్తుంటాడు. టైం చూస్తే మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. రాళ్ళు పగిలిపోయి ఎండలో పనిచేస్తుండేవాళ్ళు ఉంటారు. మనం మామూలుగా వెళ్ళి నిలబడలేము కూడా నిలబడలేము కదా. ఏమిటి తేడా? ఎండకి వానకి అన్నిటికీ అన్ని ఋతువులకి బాగా ఉన్ముఖమైనటువంటి శరీరం అది అన్ని ఋతువులను తట్టుకోగలుగుతుంది. అందుకని ఆయన శరీరం బాగా దృఢంగా తయారైపోయింది. అందుచేత ఈయనకి వట్టి నేలపై పడుకుని సుఖముగా నిద్రించేవాడు. అది ఇప్పుడు మనకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోయింది కదా. హాయిగా చాప వేసుకుని నేల మీద పడుకుంటే ఎంత బాగుంటుంది అనేది మనసులో అప్పుడప్పుడు అనిపిస్తుంది తప్ప పడుకునే పరిస్థితి లేనంత భయంకరమైన సౌకర్యాలు ఏర్పరుస్తున్నాం కదా. ఒకప్పుడు నేల మీద చాప మీద పడుకున్నవాడే అలవాటు పోవటం లేదా. అందుకనే కదా సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు చెప్తాడు భాగవతం చెప్పడానికి. సుఖ మహర్షి వచ్చినప్పుడు గురువుగారికి ఎలాంటి మనసు ఉంటే బాగుంటుంది అనేది పెద్ద మీమాంస అయితే కదా. చూశాడు సుఖుడు, చూసి చెప్తాడు. కమనీయంబగు భూమి భాగములు లేకున్నవే పడి ఉండుటకు దూది పరుపులేరా అని. నేల ఉంది కదా, ఇంకా అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా కమనీయంగా ఉంటుందా నువ్వు వేసే పరుపు అని చెప్తాడు పరీక్షితుడికి సుఖుడు. అంటే ఒక ఋషి దృష్టి ఎలా ఉంటుంది, ఒక పాముడు దృష్టి ఎలా ఉంటుంది చెప్పడానికి చెప్తున్నా. ఊరికే సౌకర్యాలు పెంచుకుని పెద్దానికి అసౌకర్యం భావన చేసుకుంటూ మనమే ఇరుకులో పెట్టుకుని పెద్దానికి చిరాకు విసుగు కోపం అన్నిటికీ విసుగే అన్నిటికీ కోపమే అన్నిటికీ చిరాకే పెద్దానికి చిరాకు ఎందుకు లోపల నువ్వు బాగా బలహీనపడిపోయావు బయట సౌకర్యాలు పెంచుకుని కదా బయట సౌకర్యాలు పెంచుకోవడం వల్ల లోపల బలహీనపడిపోయావు సన్నీళ్ళ స్నానం చేస్తే ఆరోగ్యం శీలంగా కదా మరి వేణి లేకపోతే స్నానం చేయలేని పరిస్థితి జలుబు చేస్తున్న పరిస్థితి వచ్చేసింది కదా అందువల్ల కొంత మనం అంటే ఇప్పుడు అంత కఠినమైనటువంటి భరతులాగా ఆచారాలు పాటించమనే చెప్పట్లేదు కానీ మనం తగు మాత్రంగా శరీరం మన వశంలోనూ ఇంద్రియాలు మన వశంలోనూ మన మనస్సు మన వశంలోనూ ఉంటే బుద్ధి చేత ఈ లోకంలో మనం చాలా చక్కగా పరిపూర్ణమైన జీవితాన్ని మానవ జీవితాన్ని అనుభూతి చెందవచ్చు ఈ మూడిటికి లొంగితే పశువుగా లొంగిన జీవుడు అయిపోతాం పశుప్రాయుడు అయిపోతాం ఆ తేడా మనకు తెలియాలి అందుకని ఈ భరతుడు అవతారం అందుకు మనకి ఇక్కడ ఈ పంచమ స్కందంలో ఇచ్చారు మాణిక్యం వలె వెలుపలికి ప్రకాశింపని బ్రహ్మవర్చస్సుతో మెలిగను ఒట్టి నేలపై పడుకుని సుఖనిద్ర చెందను ధూళిచే కప్పబడిన మాణిక్యం వలె వెలుపలికి ప్రకాశింపని బ్రహ్మవర్చస్సుతో మెలిగను మట్టిలో మాణిక్యం అంటూ ఉంటాం కదా అలా ఉన్నట్టండి మరణవర్షమును నడ్డి చుట్టూను మాత్రము కట్టుకొనుచు పొగ చూరిన మసిబట్టిన యజ్ఞోపవీతను ధరించి ఉండెను యజ్ఞముల యందు రాకపోకలు చేయవారు అతన్ని చూసి వీడు మందబుద్ధి బ్రాహ్మణుని పుట్టుక పుట్టినాడు కానీ బ్రాహ్మణుడు కాదు అని చేదరించుకుని చుండరి పైపై విషయాలు చూసేవాళ్ళు ఒక రకంగా చూస్తారు లోపల విషయాలు చూడగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు అలాంటి పరిస్థితిలో ఈ భరతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయటంలో ఉద్దేశం ఏంటంటే టైం అయిపోయింది ఈ పూటకి ఇందులో ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం భరతుడు అప్పటికే సిద్ధుడు జ్ఞాని అతడు పుట్టిన కొలది సంవత్సరాల్లోనే విప్ర శరీరాన్ని ధరించారన్నదే అది రహస్యం అది ఎవరు విప్ర శరీరం ధరించడం అంటే ఏంటి బ్రాహ్మణుడు పుట్టాడు అందరికీ అదే ఉండాలి ఉండదు ఎందుకున్నదంటే దాన్ని మళ్ళీ పుట్టడం ఉంటారు ద్విజుడు అంటారు రెండోసారి నీలో నువ్వు పుట్టడాన్ని మెరుగు శరీరంలో పుట్టడం ఉంటారు అలా పుట్టడం చేత ఆ శరీరంలో తాను వసించి దైవంతో కూడి ఉండటం చేత ఈ రక్త మాంసాదులతో కూడిన శరీరాన్ని కేవలం బయట తొడుగులాగా ధరించి ఉన్నాడు తప్ప దాని ప్రభావం అతని మీద లేదు అతని ప్రభావం దాని మీద ఉంటుంది తెలియాలి అది యోగ విద్యలో ధారణ అన్న స్థితికి చేరినప్పుడు ఆ సిద్ధి మనకు కలుగుతుంది అందుకని యోగం చేసుకోవాలి లేదా భాగవత మార్గంలో పయనించే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి అది ఈరోజు మనకి భాగవత ప్రవచనం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి.